సో లాస్ట్ క్లాస్లో మనం వ్యాసుడు ఎక్కడ లోపాలు జరిగినాయి, ఏ లోపాలు జరిగాయి అని అడిగినప్పుడు నారద వారు చెప్పింది ఏంది, నువ్వు కృష్ణుడు గురించి వివరించాలి, బాగా వివరించాలి. రెండు, భక్తి మాత్రమే ముక్తికి దారితీస్తుంది, మిగతా మార్గాలన్నీ కూడా ముక్తికి దారి తీయలేవు అన్న ఈ రెండు పాయింట్లు వివరించాలన్నప్పుడే నెక్స్ట్ ఆయన భాగవతం రాయమన్నాడు. అయితే వ్యాసుడికి క్వశ్చన్ రావచ్చు, వ్యాసుడికి ఏంటి అని అంటే, నేను ఎట్లా నమ్మాలి కృష్ణుడే దేవా దేవుడు అని, నేను ఎట్లా నమ్మాలి భక్తే మనల్ని మార్చేస్తుంది, మనల్ని ఖచ్చితంగా వైకుంఠం చేరుస్తుందని, భక్తి మాత్రమే చేరుస్తుందని నేను ఎట్లా నమ్మేది అని కావాలి కదా, మనకి ప్రూఫ్ కావాలి కదా. లేకపోతే చెప్పిందంతా మనం వినేసి అవునా అనుకొని మనం వెళ్ళామనుకోండి, మనం మనం మోసపోవచ్చు, రేపు మనం ఇంకా కష్టంలో పడవచ్చు. మనం ఏదో జీవితం అనుకొని మనం ఇంకో విధంగా జీవించడం వల్ల మన జీవితం గందరగోళం కావచ్చు. కాబట్టి ఏ విధంగా నేను నమ్మాలి, ఎస్ కృష్ణుడు దేవా దేవుడు అని, లేదా కృష్ణుడే అన్నిటికీ మూలం అని ఎలా నమ్మేది. రెండు, భక్తి వల్ల మాత్రమే మనం వైకుంఠం చేరుకుంటాము అని ఏ విధంగా మనం నమ్మాలి. ఎందుకంటే జ్ఞాన మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, అష్టాంగ యోగ మార్గం ఉంది, ఎన్నో మార్గాలు ఉన్నప్పుడు భక్తి మార్గం మాత్రమే ఎందుకు అని ఈ ప్రశ్నని వేసినట్టుగా అనుకోవచ్చు వ్యాసుడు. దానికి ఆయన ఎవిడెన్స్ ప్రూఫ్ ఏంటి అని అంటే, నా సొంత జీవితం నేను చెప్తాను అంటాడు అన్నమాట నారదు గారు. నా సొంత జీవితం నేను చెప్తాను, ఏ విధంగా నేను నా జీవితం ఏ విధంగా నార్మల్గా ఎలా జీవించాను, కృష్ణుడు కృష్ణ భక్తి నా జీవితంలో నేను అవలంబించినప్పుడు నా జీవితం ఎలా మారిపోయింది. నేను ఎవరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లే, నా పర్సనల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తానని చెప్పి నారదు వారు తన సొంత చేత చెప్పడం ప్రారంభిస్తాడు. సో వాస్తవానికి నారదు వారు దాసిపుత్రుడు, అంటే లాస్ట్ లైఫ్ లో అతను ఒక వాళ్ళ ఫాదర్ చనిపోతాడు, చిన్నప్పుడు చనిపోతాడు, ఉండదు ఒక మదరు తల్లి కొడుకు. ఆమె మెయిన్ గా ఏం చేస్తుంది అంటే కుటుంబ పోషణ కోసం అన్ని ఇళ్ళకెళ్ళి ఆమె పనులు చేయడం ప్రారంభిస్తుంది. వాళ్ళ కొడుకుని పెంచుకోవాలి కదా, చూసుకోవాలి కాబట్టి ఆమె చేసే పనులన్నీ కూడా ఇంటింటికి వెళ్ళడం, ఉన్నాయన్నా ఉంటే పనులు అంటే ఇంటి పనులు అంటే చేయడం, తద్వారా వచ్చేటువంటి డబ్బులతో జీవితం గడపడం. అయితే వీళ్ళకి వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే, అప్పుడు ఆ ఊరికి కొంతమంది భక్తులు చేరతారు అక్కడికి వచ్చి. వాళ్ళు ఏమంటారంటే భక్తి వేదాంతులు అంటారు, భాగవతం ఏం చెప్పింది భక్తి వేదాంతులు. వాళ్ళు ఎందుకు ఆ ఊరికి వస్తారంటే, జనరల్గా చాతుర్మాసం వచ్చినప్పుడు 4 మాసాలు విపరీతమైన వర్షాలు వస్తాయి. ఆ విపరీతమైన వర్షాలు రావడం వల్ల వాళ్ళు ఎక్కడికి తిరగలేరు, ఎక్కడికి పోలేరు, వాళ్ళు ప్రచారం చేసుకోలేరు. కాబట్టి జనరల్గా ఆ 4 నెలలు ఏం చేస్తారంటే, ఒక ఊర్లో వెళ్ళి కూర్చొని ఆ ఊర్లో వాళ్ళు వేరే కొంతమంది చేరి వాళ్ళకి సేవలు చేసుకుంటూ, వాళ్ళు ఆ ఊరి వాళ్ళకి భగవద్గీత భాగవతము శాస్త్రాల వివరణ ఈ ఆ ఊర్లో ఉండి సెటిల్ అయ్యి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి ఇంతకుముందు, ఇప్పుడు చాతుర్మాసం అంటే వర్షాలు పడట్లేదు, బట్ ఒకప్పుడు చాతుర్మాసం అంటే 4 నెలలు వర్షాలు పడుతూ వీళ్ళు ఎక్కడికి పోలేకుండా ఒక ఊళ్ళో సెటిల్ అయిపోయేవాళ్ళు. అట్లా చాలా మంది ఆచార్యులందరూ కూడా వేరే వేరే ఊళ్ళో సెటిల్ అయిపోయేసి ఆ ఊర్లో ఆ 4 నెలలు వాళ్ళ ప్రవచనాలు ఇవ్వడము, మిగతా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ సేవ చేసుకునే అవకాశం రావడము, తద్వారా వాళ్ళు ఈ 4 నెలలు వాళ్ళు కూడా పనులకు పోలేవారు. వాళ్ళు కూడా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, వాళ్ళు పనులకు పోలేరు, వీళ్ళు తిరగలేరు కాబట్టి వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకునేవాళ్ళు ఉన్నవాళ్ళు. ఆ సందర్భంగా నారదులు వారు, వాళ్ళ తల్లి ముఖ్యంగా, ఆమె వీళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళకి సేవ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ బట్టలు ఉతకడము, వాళ్ళు వాళ్ళకి ప్రసాదం వండి పెట్టడము, లేదా వాళ్ళు వదిలేసుంటే అవి కడగడము అని చేస్తుంది. అయితే వాళ్ళు కేవలం సేవ అంటే వాళ్ళ దగ్గర పని చేయించుకోవడమే కాదనమాట, ఆ సేవ ద్వారా వీళ్ళకి వాళ్ళకి పూర్తి శాస్త్ర అవగాహన కల్పించేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి కృష్ణ కథ గురించి మాట్లాడుతూ చెప్తూ వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు కూడా జ్ఞానం పొందేవాళ్ళు. సో సేవ, ఆమె సేవ చేస్తూ ఉండేది, వాళ్ళ ద్వారా ఆమె ఈ జ్ఞానం పొందుతూ వస్తూ ఉండేది. అయితే ఇదే క్రమంలో తల్లి కూడా పోతుంది, తల్లి కూడా పోయి సేవ చేస్తుంది కాబట్టి నార్ల వారు కూడా వెళ్ళి ఆమెతో పాటు వెళ్ళి వాళ్ళకు కూడా సేవ చేసుకునేవాడు. అప్పుడు అతని వయసు ఇంచుమించు 4-5 సంవత్సరాల వయసు అతను, చిన్న వయసు అతను వయసు. కాబట్టి మనం ఆ వయసులో అతను తల్లి ఏది చేస్తే ఇతను కూడా అది పోయి చేసేవాడు వెళ్ళి. ఆ చేసే క్రమంలో క్రమంగా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే కథ వినడం ప్రారంభించాడో వాళ్ళ సాంగత్యం తీసుకొని క్రమంగా తనకు తెలియకుండానే తనకి ఆటల మీద ఆసక్తి పోయింది, భౌతిక విషయాల పట్ల ఆసక్తి పోయింది అతను, వీటి వేటి మీద అతనికి ఇంట్రెస్ట్ పోయింది. జనరల్గా మనం అందరికీ ఎట్లాగైతే ఒక్కొక్క అంశం మీద చాలా విపరీతమైన ఇంట్రెస్ట్తో మనం వెళ్ళి మనం తిరుగుతూ ఉంటాం ఇక్కడ. కానీ సాధారణంగా 4-5 సంవత్సరాల అబ్బాయికి జనరల్ వాళ్ళకున్న ఆసక్తులు ఏంటి, ఆడుకోవాలా పాడుకోవాలా ఫ్రెండ్స్తో తిరగాలి, ఇది వాళ్ళకున్నటువంటిది. కానీ నార్ల వారికి క్రమక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి వినడం ప్రారంభించినప్పుడు అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే దురలవాట్లు కావచ్చు, ఇంకేదైనా పాత అలవాట్లు కూడా అవి క్రమంగా తగ్గడం ప్రారంభించింది. క్రమంగా కృష్ణుడు చెప్పేటువంటి కృష్ణ సంబంధించిన విషయాలు అతనికి ఆకర్షణ పెరిగిందన్నమాట. ఆకర్షణ పెరిగి వాళ్ళతో పాటు వినడము, వాళ్ళ పర్మిషన్ అడిగి వాళ్ళు తినేసినటువంటి ప్రసాదాన్ని మిగిలింది అతను తీసుకుని తినేవాడు. సో సాధారణంగా ఇంతకుముందు అసలు ప్రసాదము డైరెక్ట్గా భగవంతుని పెట్టుకుని మనం తిన్నామనుకోండి దాన్ని ప్రసాదం అంటారు. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు తిని వదిలేసిన ప్రసాదాన్ని మహాప్రసాదం అంటారు, మహాప్రసాదం అంటారు. సో ఆ ప్రసాదాన్ని ఈయన తీసుకోవడం ఎవరు, నారదులు వారు తీసుకున్న తర్వాత తనలో ఉన్నటువంటి ఎంతో కాలంగా పేర్కొన్నటువంటి వాసనలు, అలవాట్లు, ఇంప్రెషన్స్, గత జన్మలు అన్నీ కూడా క్రమంగా అవన్నీ కూడా తొలగిపోవడం ప్రారంభించి అతనిలో ఆ వికార కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు ఏవైతే మనం జన్మెత్తడానికి అనేక జన్మెత్తడానికి ఏవైతే కారకులైన కారణాలైనాయో అవి క్రమంగా తగ్గడం ప్రారంభించి హృదయం పరిణితి చెందింది. అంటే అతని చైతన్యం, తన కాన్షియస్నెస్ పెరిగిందన్నమాట, చైతన్యంలోకి వచ్చింది. ఇక్కడ చైతన్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చారంటే, ఉదాహరణకి ఒక పంది ఉందనుకోండి, మనుషులు ఉన్నారనుకోండి, పంది 24 గంటలు తింటానే ఉన్నాయి, పంది 24 గంటలు తింటానే ఉన్నాయి, తింటానే ఉంది కదా పంది, పందులు మనం చూస్తూ ఉంటాం 24 అవర్స్ ఖాళీగా ఉంటుంది, తిరుగుతూనే ఉంటే తింటానే ఉంటుంది. సో మనము అవి తినే చూసినప్పుడు మనకి ఏంటి, మనకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది, మనకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది, చీ ఇదేంది ఇంత అసహ్యంగా ఉంది, ఇంత చెత్తగా ఉంది అని మనం వాటిని చేదరించుకుంటాం. కానీ పందికి ఎలా ఉంటుంది, అవి తింటుంటే ఇంతకంటే టేషన్ నేను ఎప్పుడు నా జీవితంలో నేను చూడలేదు అనుకుంటుంది. కానీ మనకెందుకు అవి తినే వాటి మీద మనకెందుకు టేస్ట్ లేదు, వాటికి ఎందుకు అవి టేస్ట్గా ఉన్నాయి, ఎందుకంటే మనది వికసించిన వాటికంటే వికసించినటువంటి చైతన్యం అది, వాటికంటే వికసించిన చైతన్యం మంది కాబట్టి అలాంటి లో డిగ్రేడెడ్ నీచమైనటువంటి కొన్ని పదార్థాలు మానవ జన్మలో వచ్చినటువంటి చైతన్యానికి అవి చాలా చాలా నీచంగా కనిపిస్తాయి. సో పంది జన్మలో చైతన్యం చాలా తక్కువ కాబట్టి అవి ఏది పడితే అవి తింటాయి, ఎలా పడితే అలా తింటాయి. కానీ మానవ జన్మలో స్వతహాగా చైతన్యం కొద్దిగా వికసిస్తుంది కాబట్టి దాని స్థితి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, చాలా నీచంగా దరిద్రంగా కనిపిస్తుంది. మనం వాటి జోలి కూడా మనం పోలేము, పోవాలి కూడా మనం పోలేము. ఆ దుర్గంధము, ఆ పదార్థాలు చూసే దృష్టి మొత్తం మనకి కనిపిస్తుంది. అలాగే పరమహంసలు ఎవరైతే ఇంకా పూర్తిగా చైతన్యం వికసించి ఉంటుందో, ఎందుకు వాళ్ళు ఆ చైతన్యం ఎందుకు వాళ్ళు వికసించింది, అలాగా వాళ్ళు కృష్ణుడికి కృష్ణుడి సేవలు, కృష్ణుడి ప్రసాదం తీసుకుంటూ కృష్ణ కథను వింటూ వాళ్ళు జీవితాన్ని గడిపారు కాబట్టి లోపల ఉన్న వికారాలన్నీ తొలగిపోయినాయి కాబట్టి వాళ్ళ చైతన్యం ఇంకా వికసించింది. అందుకే వాళ్ళు ఎప్పుడైతే దాన్ని వికసించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చూస్తారో మనం తినే తిండి వాళ్ళకి చెత్తగా కనిపిస్తుంది. అర్థమైందా మీకు? ఎందుకంటే వాళ్ళు వికసించిన చైతన్యంలో ఉన్నారు వాళ్ళు. అందుకే మనం నేను ఒకసారి ఒక ప్రకటన చూశాను, నిచ్చెనజీవ స్వామి గారు ఏమన్నారంటే, తిరుమల ఈ మధ్య అదొక క్లబ్బుల్లాగా తయారైపోయినాయి, క్లబ్బుల్లాగా తయారైపోయినాయి అన్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అటు చూసాను, క్లబ్బుల్లాగా ఏడు తయారైంది అబ్బా, మనకి ఏడు తయారైపోయి క్లబ్బుల్లాగా అంతా బాగానే ఉంది కదా. రోజు ప్రసాదం పెట్టినారు, భోజనామస్మరణ జరుగుతూనే ఉంది, మనం తిరుగుతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. మరి చిన్నయ్య స్వామి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఆ వికసించిన చైతన్యానికి అక్కడ జరిగే సేవలు, అక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు, అక్కడ ఏ విధంగా సేవలు ఇప్పుడు జరుగుతున్నాయో, అది ఏ ఉద్దేశంతో ఆ సేవలు జరుగుతున్నాయో, ఏ పరిస్థితులు ఆ సేవలు జరుగుతున్నాయో, ఆ వికసించిన చైతన్యానికి అది చూసినప్పుడు ఆయనకు అలాగే కనిపిస్తూ ఉంది. సో మనం అంత వికసించిన చైతన్యం మంది కాదు కాబట్టి మనకి బాగున్నట్టు అనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ నారదు వారికి కూడా ఆ ప్రసాదం తీసుకొని 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 ఆ కృష్ణ కథ వినంగా వినంగా చైతన్యం పెరిగింది, హృదయం పరిణితి చెందింది, లోతైన విషయాలు అవగాహన చేసుకునేటువంటి స్థితిలో కథను వెళ్ళగలిగాడు. ఏ వయసులో? 4-5 సంవత్సరాల వయసులో. నేను మీకు సింపుల్గా చెప్తాను, ఇవాళ మన ఉన్న పరిస్థితుల్లో మనం పడే కష్టము మన పిల్లలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మన 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 నెత్తి నోరు కొట్టుకుంటున్నాం, మీకోసం ఎంత కష్టపడుతున్నాం, మీకోసం ఎంత జీవితం పణంగా పెడుతున్నాం, మీకోసం ఎంత ఎన్ని త్యాగాలు చేస్తున్నాం మేము అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? కళ్ళ ముందే చూస్తున్నారు, మనం ఉదయం ఎప్పుడో 9-8 పోతే రాత్రి ఎప్పుడో 7-8 వస్తూ ఉన్నాం, వచ్చి అలసిపోయి మనం పడుకుంటున్నాం, తిండికో సరిగ్గా తినలేకపోతున్నాం, నిద్ర సరిగ్గా పట్టట్లేదు. ఇంత కష్టపడుతున్నామే వాళ్ళని కాలేజీలో చేర్పించడానికి కావచ్చు, స్కూల్లో చేర్పించడానికి కావచ్చు, ఇంత కష్టపడుతున్నామే, కానీ ఎందుకు వాళ్ళు మన కష్టాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నారు, లేదా మన ప్రేమను గుర్తించలేకపోతున్నారు? ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకంటే హృదయం వికసించట్లేదు, చైతన్యం వికసించట్లే. వాళ్ళు ఏం కష్టపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో అది చూసే స్థితికి చేరలేకపోతున్నారు. ఎప్పుడు ఎప్పుడు లోతైన విషయాల్లోకి వెళ్తారు అని అంటే, ఎప్పుడు లోతైన విషయాలు అవగాహన చేసుకుంటారు అని అంటే, ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ కథ, కృష్ణ ప్రసాదం, కృష్ణ సేవ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదిగినప్పుడు లోతైన విషయాలు అర్థం చేసుకోగలుగుతారు. ఆ లోతైన విషయాలకు ఎంటర్ అవ్వాలి అంటే కూడా మనకి భక్తుల సాంగత్యంలోకి వెళ్ళాలి మనం, అప్పుడే లోతైన విషయాలు అర్థం చేసుకోగలుగుతాం. అది చేసుకోకుండా మనం ఎంత తపన పడినా కూడా, ఎంత మనం పుట్టుకున్నా కూడా వాళ్ళ వల్ల రాదు. వాళ్ళకి అంత లోతుల్లో వాళ్ళు దాన్ని తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే హృదయంలో చేరినటువంటి కామ, క్రోధ, మోహ, మద మాత్సర్యాలు ఆ ఆ బుద్ధిని కావచ్చు, లేదా ఆ మనసును కాదు, చైతన్యాన్ని వికసింప చేయలేవారు, వాటి వికసింప చేయలేవు. అందుకనే గతంలో మీరు గమనిస్తే రాజులు, వాళ్ళకి ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి. ఆ రాజు గతంలో రాజులు ఎందుకు పేకాటి క్లబ్లు ఎందుకు తెరవలేదు, మాంస కొట్లు ఎందుకు తెరవలేదు, వ్యభిచార గృహాలు విపరీతంగా ఎందుకు పెంచలేదు లాడ్జిల్లు, మరి ఒక దేవాలయాలు మాత్రం ఎందుకు అంత పెద్దగా కట్టారు? ఎందుకంటే వాళ్ళకున్న సంపదకి, వాళ్ళకున్నటువంటి విలాసాలకి ఎందుకు ఇవన్నీ కట్టకుండా మందిరాలు మాత్రం అంతంత పెద్దవిగా, అంతంత విశాలంగా ఎందుకు కట్టారు? అంటే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ట్రెజరీ పెంచుకోవడానికి, వాళ్ళ నిధులు పెంచుకోవడానికి వాళ్ళు ఇవన్నీ చేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే మానవ జీవిత యొక్క ఉద్దేశము భగవంతుని చేరుకోవాలి అనేటువంటి ఆ అవగాహనలోకి రావాలంటే హృదయంలో ఉన్నటువంటి ఈ వికారాలు తొలగబడాలి. లేకపోతే మనం ఏమనుకుంటామంటే, ఇదే నా శాశ్వతమైన జీవితం, నేను వచ్చింది ఇక్కడ అనుభవించడానికి, నేను ఎన్నైనా ఏం మోసం చేసినా సరే, ఎవరైనా ఏదైనా కట్టైనా సరే మొత్తం నేనే జోరుకోవాలి, మొత్తము అంతా నాకే ఉండాలి, ఈ అవగాహన నుంచి ఇది నాది కాదు, నేను వచ్చిందే పుట్టిందే ఏం లేకుండా వచ్చాను, నేను పోయేటప్పుడు కూడా ఏం లేకుండా పో, ఇది సత్యం. పుట్టేటప్పుడు నిజమానా? నిజమేనా? అది పోయేటప్పుడు ఇది సత్యమైనప్పుడు ఈ మధ్యలో నేను పొందాలి, నాకే ఉండాలి, నేను మాత్రం ఎదగాలి అనేటువంటి ఈ ఆలోచన ఎక్కడికి వచ్చినాయి? ఎవరికి వచ్చినాయి ఇవన్నీ? ఎందుకు హృదయం అక్కడ వికసించలేకపోతుంది? ఎందుకు ఒక కుటుంబంలోనే ఒకప్పుడు నేను కొడుకుగా ఉన్నాను, ఇప్పుడు నేను తండ్రిగా ఉన్నాను, నేను ఇప్పుడు మావనయ్యాను, ఒకప్పుడు నేను కూతురుగా ఉన్నాను, ఇప్పుడు నేను తల్లినయ్యాను, తర్వాత ఒక అత్తనయ్యాను, ఎందుకు నా సొంత కుటుంబ విషయాలను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను? ఎందుకు నాకు ఎందుకు నేను ఆధిపత్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాను? మనం పడిన కష్టాలే కదా వాళ్ళు కూడా పడుతున్నారు, మనం చూసిన జీవితం కదా వాళ్ళు కూడా పడబోతున్నారు. ఎందుకంటే హృదయం వికసించట్లే అక్కడ. సో హృదయం వికసించాలి అని అంటే హృదయంలో ఉన్నటువంటి ఈ లోపల ఈ మురికి తీయాలి బయటికి. ఈ మురికి తీయాలి అని అంటే మనకుండే ఒకే ఒక ఆయుధం ఏంటంటే హరే కృష్ణ మంత్రం. ఇది అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్. ఇది అర్జెంట్ అంటే ఈరోజు మనం చేయకపోవడం వల్ల జరిగేది ఏం లేదు, చేసినా జరిగేది ఏం లేదు. కానీ ఇది చేయంగా వస్తుంది, హృదయం వస్తుంది. అవి చేయకుండా మనం ఇది మారాలి, అది మారాలి, మా వాళ్ళు మారాలి, అయ్యి మారాలంటే అవి మారవు. కాబట్టి నారదుల వారు అవి తినంగా ప్రసాదం తీసుకోకుండా వాళ్ళకి సేవ చేయంగా మన హృదయంలో ఉన్నటువంటి ఆయన మురికి గత జన్మల వాసనలు పోవడం జరగడం, తర్వాత వికసించినటువంటి చర్యంతో తనకి పూర్తిగా ఈ భౌతిక జన్మ పట్ల భౌతిక ఆకర్షణలు అని ఇంకేమాత్రం అతన్ని ఇబ్బంది పెట్టలేకపోతున్నాయి. ఆ తర్వాత చాతుర్మాసం అయిపోయింది, భక్తి వేదాంతులు వెళ్ళిపోతున్నారు. ఇంకా 4 మాసాలు అయిపోయింది, వాళ్ళు చేశారు, వీళ్ళు సేవ చేసుకున్నారు, సేవ చేసిన దానికి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు. ఇప్పుడు నారదు వారు వాళ్ళు వెళ్ళిపోయే ముందర నారదు వారిని పిలిచి దీక్ష ఇచ్చారు. అయితే దీక్ష ఇచ్చి ఈ విధంగా మీరు జీవించండి, ఈ విధంగా మీరు బ్రతకండి, ఈ అవగాహనతో మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలన్నిటి కూడా నారదు వారు అనుసరించడం ప్రారంభించాడు, ఫాలో అవడం ప్రారంభించాడు, ఆచరించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆచరించడం ప్రారంభం జరిగిందో క్రమంగా 14 దశల తన హృదయ పరివర్తన మనకు కనబడుతుంది. 14 దశల హృదయ పరివర్తన అయితే భాగవతం జనరల్ గా 9 దశలు అంటారు, 9 స్టేజెస్ అంటారు. బట్ నారదు వారి జీవితంలో ఆయన 14 దశలు చూపించాడు. దాన్ని 9 దశల్లో చూసుకుంటాం. ఫస్ట్ ఏంటి? శ్రద్ధ. మనం ఫస్ట్ శ్రద్ధ కలగాలి. ఏదైనా ఏ విషయం శ్రద్ధ కలిగితేనే ఆచరిస్తాం, శ్రద్ధ కలగకపోతే శ్రద్ధ. తర్వాత సాధు సంఘ, సాధువులతో కలవడం. నెక్స్ట్ భక్తులతో కలవాలి. 3 భజన క్రియ సాధన. వాళ్ళు చెప్పారు నాకు, వాళ్ళతో కలిసినప్పుడు ఇవి చేయండి అని చెప్పారు. దాన్ని ఏమంటారు? చేయడాన్ని భజన క్రియ అంటారు. ఆ తర్వాత భజన క్రియ కానీ చేసుకుంటూ వెళ్ళేమంటుంది అంటే సాధన చేసుకుంటూ పోతే అనర్ధ నివృత్తి జరుగుతుంది, అనర్ధాలు బయటకు వచ్చేస్తాయి, అనర్ధాలు బయటకు వస్తాయి. అనర్ధాలు బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? నిష్ట. అప్పుడు మనం ఒక పొజిషన్లోకి వస్తాం అన్నమాట. అంటే అక్కడ నుంచి మన పాత వాసనలు ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టవు, మన ఇంకా పాత కర్మలు ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టవు. ఇంకా ఇప్పుడు మనం ఇబ్బంది పడుతుంటాయి, మన అలవాట్లు మనం ఇబ్బంది పడుతుంటాయి, మన పాత జీవన విధానం మనల్ని అక్కడికి ఏం పోతాంలే, ఇప్పుడు ఏం చేస్తాంలే, 16 మాలు జపం చేయడం అవసరమా, ఎందుకు ఇవన్నీ ఈ ఆలోచనలు వస్తుంటాయి. మనకి గత వాసనలు మనకి వెనకాల పులు చేస్తూ ఉంటాయి. ఎప్పుడు దాకా అంటే అనర్ధాలు నివృత్తి జరిగేదాకా. అనర్ధాలు ఎప్పుడైతే పూర్తిగా నివృత్తి జరిగిపోతాయో అక్కడ నుంచి మనకి నిష్ట ఉంటుంది. నిష్ట అంటే అతను ఇంకా స్టడీ అయిపోయాడు. ఇంకా గత వాసనలు ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎన్ని రకాలుగా ఆకర్షణ ఉన్నా సరే ఇంకా అతను చెల్లించడు వాటికి, నిష్ట. ఆ తర్వాత నిష్ట తర్వాత రుచి, మనకు రుచి ప్రారంభమవుతుంది, టేస్ట్ వస్తుంది. అతను నామ చెప్పడంలోనే అతను అమృతాన్ని ఆస్వాదిస్తుంటాడు. కృష్ణ కీర్తన వినంగానే అతనికి ఇంకెక్కడికి పోబుద్ధి కాదు ఇంకా. కృష్ణ కథ వింటా ఉంటేనే తన దాంట్లో వెళ్ళిపోయినట్టు, ఆ కథలో తను ఇన్వాల్వ్ అయిపోయినట్టు, దాంట్లో అతను కూడా ఒక పాత్ర పోషించినట్టు తనకు అనిపిస్తుంది. తర్వాత రుచి వచ్చింది, ఆ తర్వాత ఆసక్తి, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఇప్పుడప్పుడు నేను పోయి వినాలి, ఎప్పుడెప్పుడు నేను పోయి చేయాలి అని ఆసక్తి. తర్వాత ఆ తర్వాత భావం, ఆ తర్వాత ప్రేమ. సో ప్రేమ స్థితిలోకి వచ్చేసరికి ఎటు చూసినా కృష్ణుడే కనిపిస్తాడు. వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉన్నా వాళ్ళ గోలోకంలో ఉన్నట్టే ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే నిష్ఠ దగ్గర నుంచి కృష్ణ కంట్రోల్ తీసుకుంటాడు మన ఇంద్రియాలను. ఇప్పుడు వరకు గుణాలు తీసుకుంటాయి మన కంట్రోల్, మన గుణాలు కంట్రోల్ తీసుకుంటాయి కదా. కానీ నిష్ఠ తర్వాత నుంచి కృష్ణ కంట్రోల్, పరమాత్ముడు కంట్రోల్ తీసుకుంటాడు. ఇప్పుడేమో మూడు గుణాల ప్రభావంతో అహంకారం తీసుకుంటుంది, కానీ నిష్ఠ వచ్చినప్పటి నుంచి పరమాత్ముడు కంట్రోల్ తీసుకుంటాం, అప్పుడు పరమాత్ముడు చెప్పేట్టు నడుచుకుంటాం. ఇప్పుడు పరిషత్ మహారాజుకి అట్లా దాహం వేసింది, పరిషత్ మహారాజుకి దాహం వేసింది, పరిషత్ మహారాజుకి ఆకలి వేసింది. ఆ టైంలో సడన్ గా పోయి కోపం వచ్చి ఏం చేశాడు, అక్కడ ఆ ఋషి మీద చనిపోయిన పాము వేసాడు. వేసిన తర్వాత అరే నేను ఎట్లా వేసాను పాము, అసలు నేను ఎందుకు వేసాను పాము, నా ఊహల్లో కూడా నేను అసలు ఆ ఋషి మీద నేను ఇలాంటి నేను చేయను, అసలు నాకు ఎలా జరిగింది అనుకుంటాడు. కానీ యాక్చువల్గా అది జరిపించిందని ఎవరు, కృష్ణుడు. సో పరమాత్ముడు అలా స్థితిలో పెట్టి భాగవతం బయటకు రావడానికి ఆయన ఇల్లు చేశాడు. లేకపోతే పరిషత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మాస్త్రం యొక్క వేడి తట్టుకున్నాడు, ఆయన బ్రహ్మాస్త్రం వేడిని తట్టుకున్నాడు. ఆ వేడిని తట్టుకొని దిగ్విజయంగా బయటకు వచ్చాడు. అలాంటిది నార్మల్ ఎండ అతనికి ఇబ్బంది పెట్టగలుగుతుందా, దాహం ఆకలి వేయగలుగుతుందా అంటే అక్కడి నుంచి పరమాత్ముడు కృష్ణుడు తీసుకున్నాడు కంట్రోల్. కాబట్టి ఈ భక్తి వేదాంతం వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయేటప్పుడు నాట్ల వారికి దీక్ష ఇచ్చారు. దీక్ష ఇచ్చిన తర్వాత నాట్ల వారు ఏం చేశారు, అనుసరించడం ప్రారంభించాడు. ఆచరించడం ప్రారంభించిన తర్వాత ఈ 14 దశలతో జరుగుతాయి. ఈ 14 దశలు జరిగే క్రమంలో జరుగుతాయి క్రమంలో ఇంకా పూర్తి అవ్వలేదు, బట్ ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్కి కంటిన్యూ అవుతూ ఉంది. ఒకటి మాత్రం గ్యారంటీ, అనర్థాలు నివృత్తి అయ్యి నిష్టకలోకి అయితే వచ్చేస్తున్నాడు ప్రస్తుతానికి. క్రమంగా వాటి మీద ఆసక్తి కూడా పెరిగింది, రుచి పెరిగింది, కృష్ణ కథ మీద పెరిగినాయి. ఇప్పుడు వ్యాసుడు ఇక్కడ ప్రశ్న వేశాడు, భక్తి వేదాంతలు వెళ్ళిపోయారు కదా, తర్వాత మీ జీవితం ఎలా గడిచింది, తర్వాత ఏం జరిగింది అని వ్యాసుడు ఒక ప్రశ్న వేస్తాడు. అప్పుడు వ్యాసుడు ప్రశ్న వేసిన దానికి చెప్పడానమాట, ఏం చేయను, నా మనసు అంతా కూడా కృష్ణుడి మీద ఉంది, కృష్ణ కథ మీద ఉంది, త్వరగా వెళ్ళి సాధన చేయాలని అనుకుంటున్నాను, ఆ భక్తి వేదాంతంలో వెళ్ళిపోవాలనుకున్నాను వాళ్ళతోనే, కానీ మా తల్లి ఉండిపోయింది ఇక్కడ, ఆ తల్లిని ఆమె నేను తప్ప ఇంకెవరు లేరు, నేను పక్కనుంటేనే ఆమె జీవించగలుగుతుంది, ఆమెను వదులుకొని నేను పోలేకపోయాను, ఎందుకంటే ఇదే నాకు లోతైన బంధం ఏర్పడిపోయింది ఇక్కడ, ప్రేమ ప్లస్ బంధం, ఇది నన్ను కట్టడి చేసేస్తుంది అని చెప్పి నారదు వారు, ఈ విధంగా నేను మదన పడ్డాను, కష్టపడ్డాను, ఎట్లా విడిపించుకోవాలి ఇది అని, విడిపించుకోవాలనుంది కానీ విడిపించుకోలేను, ఎందుకని ఒకే తల్లి, అతని మీదే ఆమె జీవిత సర్వస్వం పెట్టుకోండి, ఇంకా ఆమెకి ఇంకెవరూ లేరు తోడు, కాబట్టి నేను విధిలేని పరిస్థితుల్లో ఆమె ప్రేమకి నేను బద్ధుడయ్యి నేను అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఆ తల్లికి మాము కాటేస్తుంది, ఆమె చనిపోతుంది. చనిపోయినప్పుడు నాద వారు ఏమనుకుంటారంటే, ఇది భగవంతుడికి అనుగ్రహం అనుకుంటాడు. వికసించని మనసుకి, వికసించినటువంటి హృదయానికి తేడా ఇదే. వికసించని చైతన్యం లేదా హృదయం ఏమనుకుంటుంది, మా తల్లిని ఎంత అన్యాయం చేశాడు భగవంతుడు, ఎంత దారుణంగా చేశాడు, నాకున్న ఒకని తీసుకెళ్ళిపోయాడు, నేను చేసే భక్తికి ఇది కూడా నెట్టుకు వెళ్ళిపోయాడు, అసలు భగవంతుడు ఉన్నాడా, నేను చేసినటువంటి ఈ పూజలు పురస్కారాలంతా ఏవైనాయి ఇదంతా అని విపరీతంగా మనం చుట్టుకొని లోపల మన హృదయంలో విపరీత దుఃఖానికి విషాదానికి లోనయ్యి మన హాస్పిటల్లో చేరి మరి మన మందులకి వాటికి మళ్ళీ ఖర్చు పెట్టుకొని ఇన్ని చేస్తాం మనం. కానీ వికసించినటువంటి హృదయం ఏం చేస్తుంది, భగవద్ అనుగ్రహంతో నాకు విడుదల జరిగింది. ఖచ్చితంగా ఆమె భక్తి వేదంతో సేవ చేసుకుంది కాబట్టి, కృష్ణుడు గురించి ఆమె వినింది కాబట్టి ఖచ్చితంగా ఆమె కృష్ణుడు ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని ఇస్తాడు. బహుశా భగవంతుడు నా మొర ఆలకించాడేమో, నన్ను ఇక్కడి నుంచి బయటపడడానికి ఇది ఒక సందర్భం కింద తీసుకొని భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడేమో, ఈ పరిస్థితి క్రియేట్ చేశాడేమో అని అతను అనుకుంటాడు అన్నమాట. అనుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరతాడు. అక్కడి నుంచి ఇక్కడ ఒక నిష్కపటమైన ఆత్మను భగవంతుడు తన వద్దకు లాక్కుంటాడు. ఎవరైతే ఈ అవగాహనలో ఉంటారో, అంటే భగవంతుడు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని అంతర్గతంగా ఆలోచిస్తూ, కానీ ఎన్నో బంధాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయే, నన్ను నా పరిస్థితి నన్ను ఇబ్బంది పెడుతున్నాయే, నేను ఎట్లా బయటపడాలరా నాయనా అనుకున్నప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే మన మొరకను ఆలకించి మనల్ని తన వద్ద చేరుకోవడానికి ఏమేం బంధాలు ఉన్నాయని కట్ చేస్తాడు. మనకి ఏం అడ్డంకులు ఉన్నాయి, బహుశా సపోజ్ కొంతమంది చెప్పచ్చు నా ఇల్లు ఇవి ఉన్నాయి, ఈ రెంట్లు గింట్లు ఇవన్నీ ఉన్నాయి, దీనికోసంగా నేను ఇక్కడ రావాల్సి వస్తుంది, ఇది కూడా నాకు కానీ లేకుండా నేను కృష్ణుడి గురించి ఆలోచిస్తూ కృష్ణ సేవ నేను ఉండిపోయాను కదా అని అనుకుంటే అప్పుడు అది కట్ చేస్తాడు, అది కట్ చేస్తాడు. వీళ్ళ వల్ల నేను పోయి కృష్ణుడు చేసుకోలేకపోతున్నాను, వీళ్ళ వల్ల నాకు నేను చేయలేకపోతున్నప్పుడు వాళ్ళు కట్ చేస్తాడు. అంటే అది ఖచ్చితంగా అది చనిపోవడమా లేకపోతే అట్ట కాదు, మొత్తానికి వాళ్ళకే మనకి సంబంధం లేకుండా చేస్తాడు, మార్పు తీసుకుని వస్తాడు. వాళ్ళ మార్పు తీసుకురావచ్చు, వాళ్ళని దూరం చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఇదంతా భగవంతుడికి భక్తుడి మీద ఉన్నటువంటి ప్రేమ అది. భక్తుడు లాక్కోవడానికి ఆయన ఏదైనా చేస్తాడు. అందుకని నిష్కపటమైనటువంటి, కపటమైన ఆత్మ కాదు, నిష్కపటమైన ఆత్మను భగవంతుడు తన వద్దని లాక్కోవడం చేస్తాడు. సో మనం ఇక్కడ కరెక్ట్ గా అవగాహనతో ఉండాలి, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. అట్లా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి ప్లాన్ ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి భక్తి యోగంలో హృదయం రాటు తేలదు. ఇక్కడ హృదయం పరిపక్వ చెందుతుంది భక్తి యోగంతో, భగవంతుడికి అనుగ్రహం తెచ్చుకుంటుంది. భగవంతుడు మన గురించి ఆలోచించే స్థాయికి వెళ్తాడు. ఇప్పుడు దాకా మన భగవంతు గురించి ఆలోచిస్తుంటాం, కానీ భక్తి యోగంలో వెళ్ళిన తర్వాత భగవంతు తృప్తిపరచడం మనం ప్రారంభించామంటే భగవంతుడు మన గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. అది మన అనుగ్రహం. ఆయన అనుగ్రహం ఏంటంటే మనల్ని గమనించుకోవడం, మనల్ని చూసుకోవడం, భక్తిని భక్తి పోకుండా, భక్తి డిస్టర్బ్ కాకుండా ఏం చేయాలి, ఇతన్ని భక్తి డిస్టర్బ్ కాకుండా తనలో ఉన్నటువంటి వికారాన్ని ఎలా తీయాలి బయటికి, తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ గుణాలు త్రిగుణాల ప్రభావం అతను ఇరుక్కోకుండా ఏం చేయాలి అని కృష్ణుడు మన గురించి ఆలోచించడమే అనుగ్రహం. భక్తులు మన గురించి ఆలోచించడమే ఆయనకు అనుగ్రహం. భక్తుల ద్వారా మనం పూర్తిగా మనలో ఉన్న లోపాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం దాన్ని ఎట్లా బయటకు తీయాలా అని భక్తులు కూడా ఒకసారి వాళ్ళు మన గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు, మన గురించి వాళ్ళు వేడుకుంటుంటారు. సో భగవంతుడు కూడా ఎట్లా బయటకు తీయాలా అని చూస్తుంటాడు. కాబట్టి ఆ విధంగా ఆయన నారదుల వారు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ఇంకా భక్తి వేదాంతం ఆయన సొంతంగా సాధన చేసుకోవాలని అతను బయటకు వచ్చేస్తాడు. అయితే తెలియగే క్రమంలో ఆయన ఒక ఆధ్యాత్మిక స్థానానికి, అంటే పవిత్రమైన స్థానానికి వెళ్ళడాని కోసం ఆయన తన ఊరు వదిలి బయలుదేరతాడు. అంటే బయలుదేరే క్రమంలో ఎన్నో అడవులు ఉన్నాయి, ఎన్నో నగరాలు చూస్తాడు, ఎన్నో పట్టణాలు చూస్తాడు, ఎంతో సుదూరమైనటువంటి ప్రయాణాలు చేసుకుంటుంటాడు. ఆలోచించుకోండి, 5-6 సంవత్సరాల పిల్లవాడు ఒంటరిగా అడవులు నగరాలు పట్టణాలు పోయి చూస్తున్నాడు, ఎవ్వరు లేరు మళ్ళీ పక్కన. కానీ ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి, కానీ ఎక్కడ లోపల భయం లేదు, ఎక్కడ భయము లేదు. సో ఇప్పుడు మనం మన పిల్లల గురించి బాగా ఆలోచిస్తాం తీవ్రంగా, అది ఇంత నుంచి వాడు బాగుంది పరీక్ష ఇంకా ఏం రాలేదు, ఇంకేం రాలేదు. ఆ పిల్లలు కూడా భయపడిపోతూ ఉంటారు, ఎట్ట పోయాను, ఎన్ని పోయాను, ఎక్కడ పోయాను, ఏం చేయాలి అని వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నారదు వారు 5-6 సంవత్సరాల వయసులో మొత్తం ఏం చేస్తున్నాడు, నగరాలు, అడవులు, పట్టణాలు తిరుగుతున్నాడు. అంటే ఏం ధైర్యం అతనికి, ఎక్కడ ధైర్యము? అంటే ఒకటే అన్నమాట, నాతో నిరంతరం నాతో కృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడు. కృష్ణుడు చంపాలనుకుంటే చంపుతాడు, కృష్ణుడు కాపాడాలనుకుంటే కాపాడతాడు. కాబట్టి మిగతావన్నీ కూడా కృష్ణుడు ఏది తెలుసుకుంటే అలా అవుతుందని చెప్పి ఆయన బయలుదేరతాడు. ఇక్కడ అభయం ఏంటంటే కృష్ణుడు కృప అంతే. కాబట్టి రేపు మన పిల్లల గురించి కావచ్చు, మన కుటుంబం గురించి కావచ్చు, మనం అనవసరంగా భయాలకు లోన్ కావడానికి ఇక్కడ ఎటువంటి అవకాశం లేదు. భయాలకు మనకు లోన్ అవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం లేదు. భయాలకు లోన్ అవడం కంటే కూడా వాళ్ళకి భయం లేని స్థితికి ఎలా కల్పించాలి, వాళ్ళు ధైర్యంగా సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, వచ్చే పరిస్థితులను వాళ్ళు ఎలా వాళ్ళు అవగాహన చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు ధైర్యంగా వాళ్ళ జీవితం గడపాలి అనేటువంటి ఆ విజ్ఞానం లేదా జ్ఞానం మనం వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలా ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా ధైర్యంగా వాళ్ళు ఎదుర్కొంటారు. లేకపోతే మనము భయపడుతూ ఉంటాము, వాళ్ళు భయపడుతూ ఉంటారు, మనం ఎక్కడో కూడా ప్రశాంతంగా మనం ఉండలేని పరిస్థితులకు మనం వెళ్తాం అన్నమాట. కాబట్టి ఆయన ఈ విధంగా అడవులు, పట్టణాలు ఎన్నో వెళ్తాడు, ఎన్నో ఇన్ని తిరిగినా కూడా ఎక్కడ భయం లేకుండా భగవంతుడి కృపతో, కృష్ణుడి కృపతో ఆయన తన ప్రయాణాన్ని దూరంగా చూసుకుంటాడు అన్నమాట. అదే ఫైనల్గా అనుకున్నట్టుగానే తల్లి భక్తి వేదాంతులు సేవ చేసుకోవడం వల్ల ఉన్నత భక్తి చేయడం వల్ల ఆమె ఉన్నత జన్మ లభించింది. సో భక్తుల జీవితంలో ఎన్నో విపరీతాలు వస్తాయి, ఎన్నో విపత్తులు వస్తాయి. అయితే ఈ ప్రపంచం మొత్తం ఇలాగే ఉంటుంది, విపరీతాలు వస్తుంటాయి, పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ విపరీతాలని, విపత్తులన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మనం భక్తి పరతత్వము భక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఇది కృష్ణుడు యొక్క అనుగ్రహం అనుకొని కృష్ణుడి మీద ఆధారపడుతూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. నారదు వారి జీవితంలో ఆయన ప్రయాణంలో ఎన్నో విపత్తులు వచ్చినాయి, ఎన్నో విపరీతాలు జరిగినాయి, కానీ తన ప్రయాణం ఆగలేదు, తన గమ్యం చేరుకునే దాకా తను ఎక్కడ కూడా వెనుదిరగలేదు. ఎందుకంటే పరిపక్వత, భక్తి ఈ రెండు వల్ల కృష్ణుడి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి అవి ఏవి కూడా తనకి ఆటంకాలు అనుకోలేదు, తన గమ్యాన్ని చేరుకోవడానికి ఇవేవి కూడా ఇబ్బందులు పెట్టలేదు అతను. కాబట్టి ఒకటే నమ్మకం పెట్టుకోవాలి, నిష్కపట భక్తుడు కృష్ణుడు ఎప్పటికీ అన్యాయం చేయడు, అతని ఆత్మస్థాయిలో కాపాడతాడు అతను. మనకేముండాలి నమ్మకం, నిష్కపటమైనటువంటి భక్తుడిని ఎప్పటికీ కృష్ణుడు అన్యాయం చెయ్యడు. ఈ నమ్మకంతో మనం జీవించాలి, మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి. మనకే సిచ్యువేషన్ చూసినప్పుడు ఇది అన్యాయం అని మనకు అనిపించినప్పుడు భగవంతుడు కనిపించదు అది అన్యాయం అని. మన జీవితంలో మనకి ఇష్టమైన దూరం అవుతుంటారు, మన పెంచుకున్నటువంటి ఆస్తులు పాస్తులు దూరం అవుతూ ఉంటాయి. నేను కృష్ణభక్తి చేస్తున్నానే, నేను కృష్ణుడికి కావలసిన నేను చేస్తున్నానే, ఆయనే స్మరించుకుంటున్నానే, మరి మా ఇంట్లో ఇలాంటి విపత్తు ఎందుకు జరిగింది, ఇలాంటి విపరీతాలు ఎందుకు జరిగినాయి నా జీవితంలో అని మనం ఆలోచించి మనం ఎంతో దుఃఖపడతాం. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏదో చూడమ్మా ఎంత చేస్తారు, మీరు ఎప్పుడు నామంలో ఉంటారే, మీకు జరిగింది, కృష్ణుడు మరి ఇంత అన్యాయం చేస్తాడా, ఇంత అక్రమంగా వ్యవహరిస్తాడా అని అంటారు, జనరల్ గా అంటారు. అరే మనకే ఇది అన్యాయం అక్రమం అయినప్పుడు భగవంతుడు తెలియదు అది అన్యాయం అక్రమం అని? ఆయన ఆయన అవగాహన లేకుండానే మన జీవితంలో ఇవన్నీ రప్పిస్తున్నాడా, లేదా మన కర్మల వల్ల మనం ఇవన్నీ అనుభవిస్తున్నామా? ఇవి మనం అవగాహన చేసుకోవాలి. సో మనకే అన్యాయం అక్రమం అని తలుచుకుని అనుకున్నప్పుడు మరి ఆయనకేంటి, ఆయనకి ఎలా ఉండాలి? కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ శారీరకంగా దూరం చేశాడేమో, శారీరకంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయేమో, కర్మల వల్లనో ఇంకో వల్ల ఇంకో వల్ల వచ్చాయేమో, కానీ ఆత్మని మాత్రం కృష్ణుడు కాపాడుతున్నాడు. ఆత్మని, ఆత్మ ఎక్కడ చేరాలో, ఏ స్థానం కల్పించాలో ఆత్మకి, ఆ స్థానం కల్పిస్తున్నాడు కృష్ణుడు. కానీ ఆ ఆత్మ కల్పించే స్థానం మన కంటి కనబడ్డం. మనకేం కనిపిస్తున్నాయి, మన నుంచి వీళ్ళు దూరం అయ్యారు, మనకి ఇలాంటి పరిస్థితుల్లో మనం పడ్డాము, చాలా ప్రతికూల పరిస్థితుల్లో మనం ఇరుక్కున్నాము, ఈ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయే కానీ, ఆ వ్యక్తులు దూరం అయ్యారు మనకు కనిపించారే కానీ, మరి వాస్తవానికి ఆ వ్యక్తి ప్రయాణం ఎటుపోయిందో. కాబట్టి మనకు నమ్మకం ఏంటంటే, కృష్ణుడు మనకి ఎప్పటికీ అన్యాయం చేయడు, ఎప్పటికీ కూడా అన్యాయం చేయడు. పోనీ ఇప్పుడు మన మీద ఆధారపడ్డారు, కొంతమంది ఆధారపడ్డారు, వాళ్ళు జపం చేయట్లేదు, భక్తి చేయట్లేదు, ఏమి చేయట్లేదు, వాళ్ళకి కర్మానుసారంగా వాళ్ళు ఎప్పుడు చావాలో ఆయుష్ ఎంతవరకు ఉంది అంతవరకు ఉంది, అంతవరకే చేశారు, అంతవరకే పోతున్నారు, అంతవరకు జరుగుతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ గురించి మనం ప్రార్థించడం వల్ల ఎస్ మనకి మేలు జరుగుతుంది, కానీ యాక్చువల్గా మన మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా జపం చేస్తే అప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి కృష్ణుడు వాళ్ళకి సుస్థిర స్థానం ఎక్కడో దగ్గర ఇస్తాడు. వాళ్ళు చేయకపోతే మనం బాధపడాలి, ఎవరు ఈయన గమ్యం పెట్టబోతుందో, ఈయన గమ్యం పెట్టబోతుందో, ఈయన ఏమైపోతాడో ఇతను, అప్పుడు మనకు భయం వేయాలి మనం. కానీ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఆ చేసుకునే భక్తి చేసుకున్న క్రమంలో వాళ్ళకి ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, లేదా వాళ్ళ వయసు అయిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి అనారోగ్యం ఉండొచ్చు, ఏదో జరిగింది, మనం దాని గురించి మనం భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేసుకున్నదానికి కృష్ణుడు ఎలాగో బెటర్ పొజిషన్ ఇస్తున్నప్పుడు ఇంకెంతకాలం వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు ఎంతకాలం వాళ్ళు ఇక్కడ ఉండి ఇబ్బంది పడాలి, ఎందుకు వాళ్ళు ఇంకా కర్మలు మొయ్యాలి ఇక్కడ? హ్యాపీగా వాళ్ళు కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ అనుగ్రహంతో వాళ్ళు హాయిగా ఉన్నత స్థానానికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు చేసుకున్నారు, అప్పుడు ఎందుకు దిగులు పడాలి మనం? ఎందుకు దిగులు పడాలి మనం అప్పుడు? అంతే కదా, మరి ఎందుకు భయపడాలి? కాబట్టి అవగాహన పెంచుకోవాలి, మనం అవగాహన పెంచుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, మనం లోతుగా ఆలోచించాలి. సో కృష్ణుడు తననే నమ్ముకున్నటువంటి భక్తుడు, కృష్ణుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. మీరు హోల్ భాగవతంలో ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి కృష్ణుడు ఇతనికి అన్యాయం చేశాడని, ఒక్కటి. కృష్ణుడు నమ్ముకొని ఇతను జీవితం నాశనం చేసుకున్నాడు, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. కానీ రావణాసుడు శివుడు నమ్ముకొని జీవితం నాశనం చేసుకున్నాడు. శివుడు కూడా హెచ్చరించాల, ఈ వరాలు మంచివి కాదు, నిమిషం, ఎందుకంటే అతను రాక్షస భావం ఉంది కాబట్టి శివుడు కూడా ఏం చేయాల, సరే లోక కళ్యాణం కోసం ఇదంతా ఒక ప్లాన్ లో పోతుంది కాబట్టి శివుడు కూడా వరాలను ఇచ్చాడు, నాశనం చేసేసాడు, విష్ణు వచ్చి కరి వచ్చి నాశనం చేసేసాడు. కానీ కృష్ణ భక్తుడు నాశనం అయింది కృష్ణుడు నమ్ముకొని, కృష్ణ భక్తుడు నాశనం అయింది ఒక్క సంఘటన చెప్పండి ఇన్ని ఇంత చరిత్రలో, సమస్య లేదన్నమాట. అందుకనే మనకు నమ్మకం ఉండాలి అన్నమాట, కృష్ణుడు నమ్ముకున్న వాళ్ళు అన్యాయానికి గురికారు. మనం చూసేటువంటి శారీరక స్థాయిని చూస్తే మాత్రం మనకు దూరమైంది నిజమే, ఎస్ మనకు బాధ, మనకు కష్టంగా ఉంటుంది, మనం తట్టుకోవడం కొంచెం సార్ ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆ అనురాగం, ఆ బంధం, ఆ ప్రేమ మనకి కలిగిస్తుంది. కానీ మనం ఇంకా అక్కడి నుంచి కృష్ణుడు వేడుకోవాలి, ఇంకా కృష్ణుడికి మనం మొరపెట్టుకోవాలి, ఇంతకాలం ఎంతో కొంత వాళ్ళు చేశారు, ఇంకా వాళ్ళకి మంచి స్థానం ఇచ్చి వాళ్ళకి ఇంకా ఎక్కువ చేసుకునేలాగా మనం ప్రార్థించితే అప్పుడేమవుతుంది, చేస్తాడు. అది చేయకుండా మనం బాధపడతా, ఏడస్తా, మనం ఆలోచించుకుంటా ఏమైపోతాం, ఎట్టయిపోతాం, దీని గురించి ఆలోచిస్తా ఉంటే దీనివల్ల ఏంటి లాభం? మనం దుఃఖపడడం వల్ల ఏంటి లాభం? ఏ లాభము లేదు. మనం దుఃఖపడడం వల్ల వాళ్ళు నేపిని మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేదు. మరి వాళ్ళ పరిస్థితిలోకి మనం వెళ్ళగలుగుతామా? మనం వెళ్ళలేదు. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం జరిగే విపరీతాలు విపత్తులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా భక్తుల జీవితాల్లో జరిగేటివన్నీ ఏమనుకోవాలి మనం? కృష్ణుడు చూసుకుంటాడు, కృష్ణుడు మనకు అన్యాయం చేయడు, కృష్ణుడిని దాటి ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేరు అని అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలన్నమాట. కాబట్టి శారీరక స్థితిలో కాపాడలేకపోవచ్చు, లేదా ఆర్థికంగా మనల్ని కాపాడలేకపోవచ్చు, బట్ ఆత్మస్థితిలో నుంచి మనల్ని ఎప్పుడు కూడా మన స్థాయిని పెంచుతూనే ఉన్నాడు ఆయన, మన స్థితిని పెంచుతూనే ఉన్నాడు. కాబట్టి మనం ఆ అవగాహనలోకి వెళ్ళాలి. ఇప్పుడు నా లైఫ్లో మొన్న మీకు షేర్ చేసుకున్నాను, నేను ఎంఎస్లో నేను ఫెయిల్ అయ్యాను. భౌతికంగా ఆలోచిస్తే ఈయన ఫెయిల్ అయిపోయాడు, వీడు వీడి అసలు పనికిరాడు, లేకపోతే రకరకాలుగా వాళ్ళు అనుకోవచ్చు. బట్ ఫెయిల్ అయ్యడం వల్ల నాకు వచ్చేటువంటి స్థానం ఏంటి? నేను ఆధ్యాత్మికంగా రాగలిగాను, నేను ఇంకా లోతైన విషయాలు అర్థం చేసుకోగలిగాను, నేను ఇంకా ఇప్పుడు ఆ రోజు నేను దానివల్ల నేను ఎటు పోయి ఉంటాను నాకు తెలియదు. ఇలా ఉండడం వల్ల నాకు ఎంతో తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. 10 మందికి ఇది ఇవ్వగలుగుతున్నాం అనేటువంటి అవగాహన ఆనందం చాలా. అందుకనే ఆ రోజు జరిగినటువంటి ఆ విపత్తు, ఆ రోజు అది విపత్తే అది, కానీ లైఫ్ ఇలా టర్న్ అయింది. కాబట్టి మన జీవితంలో జరిగే విపత్తులు విపరీతాలన్నీ మనకి కీడు చేసేటివి కాదు. సో కృష్ణుడు దాన్ని ఏ రూపంలో ఎలా మలుస్తాడో దానికి మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉండి భక్తిని మాత్రం, సాధన మాత్రం వదలకుండా మనం ముందుకెళ్తూనే ఉండాలి. మనం ముందుకెళ్తూ మన జీవితాన్ని కృష్ణ సంబంధంలో చూసుకుంటూ ఉండాలి. అప్పుడు మన జీవితంలో ధైర్యంగా ఉండగలం, వెనకాల కృష్ణుడు ఉన్నాడు అని. లేకపోతే జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా మనం భయపడాల్సి వస్తుంది, అలరడి గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా నమ్మకం ఉండాలి మనకి కృష్ణుడి మీద. అన్యాయం చేయుడు ఎప్పటికీ, నాకు అన్యాయం చేయడు, నా బిడ్డకు అన్యాయం చేయడు, నా వాళ్ళకి అన్యాయం చేయడు. వాళ్ళు భక్తి చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్యాయం చేయడు. భగవంతుడి పాద పద్మాల మీద ధ్యానము భావస్థాయిలో భగవద్ దర్శనం జరిగింది. సో ఈ నారదుల వారు క్రమంగా ఆయన పోతూ ఒక దగ్గర కూర్చున్నాడు, అలసిపోయాడు, తిరిగి అలసిపోయాడు. అలసిపోయిన తర్వాత తను అక్కడ ఉన్నటువంటి కోనేరులో దిగి నీళ్లు తీసుకొని తాగి అతను భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ధ్యానం పెట్టాడు నారదు వారు ఒక చోటుకు వచ్చి. సో తను ధ్యానం పెట్టాడు, ధ్యానంలో ఉండగలిగాడు, స్థిరంగా ఉండగలిగాడు. ఆయన భావస్థితిలో ఉండి, భావస్థితి అంటే లేదు, ప్రేమకి ఒక మెట్టు కింద, అంటే పువ్వు పరిమళించడం ప్రేమ అనుకుంటే అది ఇంకా మొగ్గ స్థాయిలో ఉండడాన్ని భావం అంటారు. భావస్థితిలో ఉండడం అంటే అన్ని ఆల్మోస్ట్ కరిగిపోయినాయి, ఇంకెక్కడో 0.00001% ఉంది కొద్దిగా, అది కూడా పోయిందంటే ఫుల్ ప్రేమ వికసించిపోతుంది. కాబట్టి ఆ భావస్థాయిలో ఉన్నప్పుడు ఇతను తీవ్రంగా తపస్సు చేస్తూ ఉన్నాడు. తీవ్రంగా తపస్సు దేని మీద చేస్తున్నాడు? ధ్యానం దేని మీద ఉన్నాడు? భగవత్ పాద పద్మాల మీద దర్శనం చేసుకుని ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు చేయంగా లోపల తీవ్రంగా భగవద్ దర్శనం కావాలని లోపల ఆవేదన చెందుతున్నాడు. అప్పుడు ఒక్కసారి భగవంతుడు అట్లా కనిపించి దర్శనమిచ్చి మాయమైపోతాడు. ఈ నారదుల వారు మళ్ళీ ఆ దర్శనం జరగాలని, మళ్ళీ ఆ దర్శనానికి మళ్ళీ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఆయన ధ్యానంలో కూర్చుంటాడు. ఫస్ట్ నుంచి మళ్ళీ కూర్చొని ప్రయత్నిస్తాడు, దర్శనం జరగదు. పొందినయి, నా ప్రయత్నంలో ఏదైనా లోపం ఉంది అని చెప్పేసి మళ్ళీ దర్శనంలో కూర్చుంటాడు, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా దర్శనం జరగదు. దర్శనం కలగపోయేసరికి లోపల విపరీతమైనటువంటి దుఃఖానికి లోనవుతాడు. అరే ఎక్కడ లోపం జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ సరి చేసుకోవాలి, ఏం చేయాలి నేను అని లోపల మదన పడతా ఉంటాడు అన్నమాట. అయితే భక్తుడి యొక్క కృత నిశ్చయమే భగవంతుడిని మళ్ళీ దర్శించేటట్టు చేస్తాడు. భక్తుడి యొక్క కృత నిశ్చయం, ఎందుకు జరగదు నాకు, ఎందుకు జరగాలి, ఎందుకు జరగదు దర్శనం, ఎక్కడ నా ప్రయత్నం లోపం ఎక్కడుంది, ఆ లోపాన్ని సరిచేసుకొని ప్రయత్నిస్తాడు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, నేను 16 మాలలు జపం చేస్తున్నానే నాకు భక్తుడు నాకు భగవంతుడు దర్శనం జరగలేదు అంటే భగవంతుడు తప్పది. నేను 1 సంవత్సరం నుంచి నేను జపం చేస్తున్నా, 2 సంవత్సరాలు జపం చేస్తున్నా, 5 సంవత్సరాలు జపం చేస్తున్నా, నేను ఎన్ని ఏకాదశి ఉపవాసం ఉన్నాను, నేను ఎన్ని సేవలు చేస్తున్నాను, నేను ఎన్ని రకాలుగా నేను మాలలు జపం చేస్తున్నాను, నేను భగవద్గీత బాగా చదువుతున్నానే కానీ నాకు భగవంతుడు దర్శనం జరగట్లేదే అని మనం అనుకున్నప్పుడు మనం జనగా ఏమంటాం, భగవంతుడి లోపం, భగవంతుడు రాలా, భగవంతుడు ఇంకా రాలా. ఇక నారదు వారు ఏమనుకుంటున్నారండి, నా లోపం ఎక్కడుంది, ఓకే నేను సేవ చేస్తున్నాను, నేను నామం చేస్తున్నాను, సాధన చేస్తున్నాను కానీ భగవంతుడు దర్శనం జరగట్లేదని అంటే సాధనలో ఎక్కడ తప్పు జరుగుతుంది, సేవలు ఎక్కడ తప్పు జరుగుతుంది, సేవ చేస్తున్నాం కానీ ఏ భావంలో సేవ చేస్తున్నాం, ఇవి మన మన మనలో ఉన్న లోపాలని మనం సవరించుకోకుండా, మనలో ఉన్న వాటిని మనం తీర్చిదిద్దుకోకుండా మనం కానీ వ్యవహరించామంటే భగవంతు దర్శనం ఎప్పటికీ జరగదు, లేదా భగవంతు సాక్షాత్కారం మనకి ఎప్పుడు జరగదు. కాబట్టి ఉదాహరణకి కృత నిశ్చయంతో ఉన్నాడు అనుకోండి, కృత నిశ్చయంతో భక్తుడు అతన్ని ఏ విపత్తులు ఆపలేవు, అతన్ని ఏ విపత్తులు ఆపలేవు. జీవుణ్ణి భగవంతుడి గురించి దూరం చేసేటువంటి ఏ పరిస్థితులు కూడా ఇక్కడ లేవు, రావు. అయితే మనం అనుకోవచ్చు, మరి ఈ ఆటంకాలు ఏంటి అంటే మనం ఇంకా ఈ ఆటంకాలు అనుకుంటున్నాం. ఆటంకాలని ఎలా తీసుకోవాలో కావాల్సినటువంటి సామర్థ్యం మనం పెంచుకోవాలి ఆటంకాలని. ఉదాహరణకి ప్రహ్లాదుడు ఉన్నాడు అనుకోండి, కృత నిశ్చయంతో ఉన్నాడు అంతే, అతను ఎన్నో విపత్తులు వచ్చాయి, అతనికి ఎన్నో విపత్తులు వచ్చాయి కానీ ఏ విపత్తు అయినా సరే తన కృష్ణనామస్మరణ నుంచి తను ఆపగలిగిందా, ఆపగలిగిందా? ఏనుగులతో చంపాలనుకున్నారు, విష సర్పాలతో కాటేయాలనుకున్నారు, కొండ మీద నుంచి తొయిపోయారు, ఏ విపత్కర పరిస్థితుల్లో అతన్ని కృష్ణనామస్మరణాన్ని ఆపేసే చెప్పండి. మరి అలాంటప్పుడు మనమందరం మా ఇంట్లో మాకు ఇది జరిగింది కాబట్టి మేము ఈరోజు జపం చేయలేకపోయినాం, మా ఇంట్లో మాకు అది అయ్యింది కాబట్టి మేము ఈరోజు మేము కృష్ణుడిని ప్రసాదం పెట్టలేకపోయినాం చెప్పండి. ఏ పరిస్థితులు ప్రహ్లాదుడికి కంటే విపరీత విపత్తులు మన జీవితంలో జరుగుతున్నాయా, విపరీతాలు మన జీవితంలో జరుగుతున్నాయా? కొంతమంది చెప్పచ్చు అనమాట, ఏమనంటే మా ఇంట్లో మా వాళ్ళు పంపించట్లేదండి, మా ఇంట్లో మా వాళ్ళు పంపలేదు, మా ఇంట్లో మా వాళ్ళు పంపించలేదు. దాని అర్థం ఏంటంటే మనం ఇంకా ఆ స్థాయిలో లేవు అంటే, లేవంటే భగవంతుడిని పొందాలి అనేటువంటి ఆ తీవ్రమైనటువంటి భావం మనలో లేదు అంతే. భగవంతుడిని పొందాలి, భగవంతుడిని చేసుకోవాలి, భగవంతుడిని నేను దర్శనం చేసుకోలేదు, భగవంతుడి గురించి నేను వినాలి అనే తీవ్ర భావం మనలో లేదు కాబట్టి ఆటంకాలు వస్తాయి. మనలో తీవ్ర భావం ఉంది అని అంటే ఎవరు ఆపలేరు ఇక్కడ మనల్ని, కాబట్టి లోపం వాళ్ళది కాదు, లోపం ఎవరిది, మనది. ప్రహ్లాదుడు ఒక్క మాట చెప్పుంటే చాలు, ఏమని, హిరణ్యకశ నానా ఓం హిరణ్యకశిపాయ నమః అనుకోండి చాలు, ఏ ఉండేటి కాదు ఆయన. కానీ ఎంత కృత నిశ్చయంతో ఉంటే, నా తండ్రి ఒకటే అంటున్నాడు, నువ్వు జస్ట్ హిరణ్యకశిపాయ నమః అని ఒక మాట అంటారు చాలు అంటున్నాడు అంతే. ఆ ఒక్క మాట అంటే ఇన్ని ఇన్ని విపరీత పరిస్థితులు తన జీవితం అసలు జరగవు, అసలు సొంత తండ్రి మళ్ళీ జరుగు అని ఆలోచించండి. ఎంత కృత నిశ్చయంతో ఉంటే ఆఖరికి స్వయంగా నరసింహస్వామి ఆయన కోసం ఒక అవతారం, మళ్ళీ ఆయన కోసం ఒక అవతారం, మొత్తానికి కాదు అక్కడ ఒక భక్తుడి కోసం ఒక అవతారం వచ్చింది. అంటే కృష్ణ ఎలాగైనా అజేశ్వరానికి రెడీగా ఉన్నాడు, ఎలాగైనా రావడానికి రెడీగా ఉన్నాడు, ఏ పరిస్థితి రావడానికి రెడీగా ఉన్నాడు ఆయన. కానీ మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోలేరు, రాలేరు కూడా, అవ్వలేరు కూడా, అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వలేరు. కానీ కృష్ణ రెడీగా ఉన్నాడు, ఏ విధంగా రావడానికి, ఎలాగైనా రావడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ అంటే ఇక్కడ అర్థమైందండి, భక్తుల్లో కృతనిశ్చయం ఉండాలి, అవగాహన పెంచుకోవాలి, అర్థం చేసుకోవాలి, నాకు కృష్ణుడుకున్న సంబంధం ఏంటో తెలుసుకొని దాని అవగాహనలో ఉంటేనే ఏ విపత్తు అయినా సరే మనల్ని కృష్ణ నామస్మరణ నుంచి కానీ, కృష్ణుడి సేవ నుంచి కానీ మనం ఏది దూరం చేయలేము. మనం దూరం అయ్యాము అని అంటే మనము ఇంకా అంత తీవ్ర భావన లేదు, మనం ఇంకా అది బాధ్యతగా తీసుకోవట్లేదు, మనం ఇంకా కృష్ణుడికి మనకి ఉన్నటువంటి అత్యంత ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అర్థం చేసుకోవాలమ్మా. కాబట్టి ఈరోజు కూడా నారదుల వారు కూడా విపరీతమైనటువంటి ఆ కృత నిశ్చయంతో ఉన్నారు, ఎలాగైనా దర్శనం చేసుకోవాలని. ఏమైనా చేసినా సరే రెడీగా ఉన్నాడు, ఎంత ప్రయత్నించినా కూడా దర్శనం జరగట్లే. అయితే ఇతను ఉన్న తీవ్ర ఆవేదన చూసి భగవంతుడి యొక్క వాణి వినిపిస్తాడు. ఇప్పుడు దర్శనం ఇవ్వడు, వాణి వినిపిస్తాడు. చాలా మంది అడుగుతారు అన్నమాట మనల్ని, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నామజపం చేస్తారు కదా, మీ కృష్ణుడు దర్శనం ఇచ్చాడా అనుకో, దర్శనం ఇచ్చాడా? లేదండి, మేము ఇంకా ఆ స్థాయిలో ఎదగలేదు, కృష్ణుడు దర్శనం ఇచ్చేంత స్థాయికి మేము ఎదగలేదు, ఆ స్థాయిలో భక్తి మేము చేసుకుంటామండి. నాకు అనిపిస్తాడండి రోజు, నాకు రోజు రాత్రి వచ్చి నాకు చెప్తాడు, కళ్ళలో చెప్తాడు, రోజు మాట్లాడుతుంటాడు, నాకు తెలుసు ఆయన ఎట్లాంటిది. ఇప్పుడు నారదుల వారు భావ స్థాయిలో ఉన్నాడు, భావ స్థాయిలో ఉన్న నారదుల వారు అతను చేసిన అతనికి కొంత ఊడ కల్పించడానికి ఒక్కసారి అతను దర్శనం ఇచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, ఆయన నాకు ఆ దర్శనం మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలని పడుతున్నాడు. మళ్ళీ ఆ దర్శనం జరగడం ఆయనకి. నారల వారు స్థితి ఉన్న వారి స్థితికే భగవంతు దర్శనం ఇవ్వట్లేదంటే, సో మన స్థాయిలో ఉన్న వాళ్ళు భగవంతు దర్శనం చేసుకుంటున్నారు అని అంటే అది మనం నమ్ముతున్నామంటే, అది అంటే భగవంతు దర్శనం జరగాలంటే మనం మన స్థితి ఎట్లా ఉండాలి అని మనం ఇప్పుడు ఉదాహరణ పడుకుంటూ వస్తుంది. మనకి స్థితి ఎట్లా ఉండాలి అని, ఎక్కడ ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలా అది ఆలోచించండి. సో భావాస్థితిలో ఉన్నటువంటి నారదుల వరకే కుదరట్లేదు. ఆయన కూడా ఫైనల్గా ఏం చెప్పాడు, మీరు ఇంకా ప్రేమ పరిపక్వత రాలా, ఇంకా నువ్వు తీవ్రత పెంచాలి, ఇంకా నువ్వు అవగాహన ఎక్కువ చేసుకోవాలి, నువ్వు ఇంకా విస్తరణ అవగాహన చేసుకోవాలి, ఇది చెందాలని, నీళ్ళు ఇంకా ప్రేమ పరిపక్వత రావాలని నువ్వు ఇంకా అవగాహన ఇంకా పెంచుకొని తీవ్రంగా నువ్వు తపస్సు చేయాలనే, ఇంకా ధ్యానం చేయాలనేటువంటి ఆ ఒక ఉద్దేశంతోనే నేను మాయమయ్యాను. అంటే ఇంకా చెప్పిన భావస్థితిలో ఇంకా కొద్ది ప్లేసెస్ ఉంటాయి, ఇంకా ఇంతకుముందు వాళ్ళు చేసినటువంటివి అది. కాబట్టి కాబట్టి నేను మాయమయ్యాను, ఎప్పుడైతే నువ్వు దాన్ని పూర్తిగా నువ్వు బయటకు వచ్చేస్తావో, ఉన్న ఆ చిన్న కొద్దిపాటికి కూడా ఆ మళ్ళీ ఏదైతే అది కూడా పోయినప్పుడు నేను ఇక పూర్తి దర్శనం ఇస్తానంటాడు. సో ఆ తర్వాత ఆ విధంగా ఆయన అదే ధ్యానంలో ఆయన ఉంటూ ఒక కల్పం అయిన తర్వాత, కల్పం అంటే బ్రహ్మకి ఒక రోజు అయిన తర్వాత సో బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. బ్రహ్మలోకంలో అట్లానే బ్రహ్మతో పాటే జీవి ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్రహ్మ ద్వారా వచ్చేటువంటి నెక్స్ట్ అవతారాలు, బ్రహ్మ ద్వారా వచ్చేటువంటి నెక్స్ట్ విస్తరణలో నార ద్వారా బయటకు వస్తాడు. అందుకే ఆయన బ్రహ్మపుత్రుడు అంటారు. బ్రహ్మతో పాటు మళ్ళీ బయటకు వస్తాడు. అప్పుడు ఆయన ఆయన శరీరం చూసుకుంటే పూర్తి ఆధ్యాత్మిక శరీరం అయిపోయింది. వీణ సరస్వతీదేవి స్వయంగా వీణ ఇస్తుంది. అప్పుడు ఆయన నారాయణ 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 అంటూ ఆయన వీణతో జ్ఞానోదయం చేస్తాడు అందరికి. తద్వారా ఆయన ఆధ్యాత్మిక సందేశాన్ని మళ్ళీ అందరికి ఇస్తున్నాడు. ఆ లోకం ఈ లోకం కాదు. ఇంకా భగవంతుడు చెప్పడానికి కొన్ని లోకాలకు భగవంతుడే వాడు, కానీ నారదు వారు ఏ లోకానికని వెళ్తాడు? నరక లోకాలు కాదు, ఆధ్యాత్మిక లోకాలు కాదు, భూలోకాలు కాదు, స్వర్గలోకాలు కాదు, ఎక్కడికైనా వెళ్ళేటువంటి స్థితికి చేరుకున్నాను. కాబట్టి నారదు వారు అంటారు అన్నమాట కృష్ణుడితో, వ్యాసుడితో అంటారు. నారదు వారు ఏమంటారు అంటే, ఇది కృష్ణ తాలూకు సాధన, కృష్ణుడి తాలూకు భక్తి చేసుకోవడం వల్లనే ఈరోజు ఆ దాసీపుత్రుడుగా ఉన్న ఆ సర్వసాధారణటువంటి ఆ బాలుడు ఈరోజు ఈ స్థితికి, ఎప్పుడు భగవంతుని దర్శించిన స్థితికి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా వైకుంఠం వెళ్ళగలుగుతాడు, ఆయనకి పర్మిషన్ ఏమి లేదు, అపాయింట్మెంట్ అవసరం ఆయనకి. ఎప్పుడైనా కైలాసం వెళ్ళిపోగలుగుతాడు ఆయన, ఎవరైనా పోయి మాట్లాడగలుగుతాడు. సో సర్వసాధారణ దాసీగా పుట్టిన నేను భగవంతుడికి నిరంతరం నేను తలుచుకునే స్థితికి, భగవంతుని దర్శనానికి నిరంతరం గురి ఆ స్థితికి నేను వెళ్ళాను అని అంటే, నాలో ఉన్నటువంటి ఈ కామ కోర మదమాసలన్నీ కూడా కడిగబడ్డాయి అని అంటే, దానికి ఒకటే ఒకటి ఏంటి అంటే, కృష్ణుడు గురించి వీళ్ళ వినడం, కృష్ణ భక్తి సాధన చేసుకోవడం. సో ఆ భక్తి వేదాంతం ఇచ్చినటువంటి కృష్ణ కథతో నా హృదయంలో ఉన్నటువంటి వికారాలన్నీ తొలగిపోయి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ సాధన నేను సీరియస్గా తీసుకోవడం వల్ల, కృష్ణుడు పాద పద్మాల మీద దర్శనం చేయడం వలన, ధ్యానం చేయడం వలన నేను ఈరోజు ఒక నార్మల్ భౌతిక జీవితాలు గడిపే నేను ఈ స్థితికి నేను వచ్చాను. కాబట్టి నువ్వు కేవలం ధర్మార్థ కామ మోక్షాల గురించి మాత్రమే నువ్వు మాట్లాడి అదే దాన్ని నువ్వు ఎక్కువ హైలైట్ చేయడం వల్ల ప్రజల్లో పెద్ద మార్పు రాదు. వాళ్ళకి కృష్ణుడుకున్న సంబంధాన్ని తెలుసుకోవాలి, కృష్ణుడిని చేరుకోవడానికి అసలు భక్తి సాధన చేయాలి, గురువుని ఆశ్రయించి వాళ్ళ సంబంధించినటువంటి భక్తులతో అతను సాంగత్యాలు ఉండాలి. క్రమంగా వాళ్ళు భగవంతుని చేరుకుంటారు, వాళ్ళు ఈ జన్మరాహిత్యం పొందుతారు, ఈ కర్మబంధం నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు అన్నమాట. కాబట్టి తన సొంత జీవితాన్నే తను ఏ విధంగా తన ఎక్స్పీరియన్స్ అయ్యాడు, ఎటువంటి విపరీతాలు వచ్చాయి తన జీవితంలో, ఆ విపరీతాలన్నీ కూడా కృష్ణుడిని తలుచుకుంటూ ఏ విధంగా విపరీతాలన్నీ దాటుకుంటూ ఆయన ఈరోజు ఆధ్యాత్మిక స్థితిలో ఉండిపోయి అందరికీ గురువు అయిపోయాడు. ఆయన నార్ల వారు అంటే ఇంచుమించు అందరికీ గురువు స్థానాన్ని తీసుకున్నాడు అనమాట. కాబట్టి అందుకే నార్ల వారు అంటారు, నార్ల వారు వ్యాసుడు అన్నారు. కాబట్టి దయచేసి కృష్ణుడి లీలలను ఎక్కువ స్పష్టత గట్టిగా బలంగా మళ్ళీ మళ్ళీ వివరించాలి మనం, ఎక్కువ స్పష్టతతో ఇంకా బలంగా మళ్ళీ మళ్ళీ ఆ లీల మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఆ లీల చెప్పుకోవడం లేదు, మళ్ళీ మళ్ళీ ఆ లీల వివరించుకోవాలి. మొన్నే కదా పండుగ చేసుకున్నాం, మళ్ళీ పండుగ మళ్ళీ చేసుకోవడం ఎందుకు లేదు, మళ్ళీ మనం పండుగ చేస్తాం. ఎందుకంటే అవన్నీ మనకి గొప్ప అవకాశాలు అన్నమాట, కృష్ణ కథ వినడానికి, కృష్ణుని దర్శించుకోవడానికి, కృష్ణుడు సేవ చేసుకోవడానికి మనకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు. మన మన హృదయంలో ఉన్నటువంటి మనం కడుక్కుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం కృష్ణ కథ వింటున్నామంటే, నేను నా కర్మలు తొలగించుకుంటున్నాను ఈ కృష్ణ కథ ద్వారా, నేను కృష్ణ ప్రసాదం తీసుకుంటున్నానంటే నాకు అవకాశం వచ్చిందనుకోండి, మరి నాకు కృష్ణ ప్రసాదం దొరికింది, దీని ద్వారా నా కర్మలు నేను తొలగించుకుంటున్నాను, కృష్ణ నామం నేను జపిస్తున్నాను, నేను రెండు మాలలు చేస్తాను అనుకోండి, అయ్యా రెండు మాలకు కావాల్సిన ఫలితం నాకు వచ్చింది, కర్మలు తొలగుతున్నాయి, వికారాలు పోతున్నాయి. 16 మాలు చేసామనుకోండి ఎంత పోతుంది, అప్పుడు 32 మాలు చేశాను అనుకోండి ఎంత పోతుంది. కాకపోతే వాళ్ళ బాధ్యతలు, జీవితం వాళ్ళకు ఉన్నటువంటి అనేక అనేకటువంటి అవసరాలను బట్టి మనం చూసుకోవాలి. కానీ ఖచ్చితంగా మాత్రం మనకి ప్రభుపాదులు వారు ఈ గురు పరంపరలో మనకి ఇచ్చినటువంటి ఇదేంటంటే, రోజు 16 మాలలు ఖచ్చితంగా జపం చేయడానికి ప్రయత్నించండి. ఈ 4 వాటి జోలికి మాత్రం పోవద్దండి. మనం మొన్న డివైస్ క్లాస్ లో చెప్పుకున్నాం, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, తీసుకోవాల్సింది ఏబిసిడి. సాంగత్యం తీసుకోవాలా? పుస్తకాలు, జపము, ప్రసాదం. ఏమేమి తీసుకోకూడదు? మాంసాహారము, వ్యభిచారము, జూదము, కొత్త పానీయాలు ఇవి తీసుకోకూడదు. సో ఈ విధంగా నారదు వారు వ్యాసుడితో పూర్తిగా స్పష్టతతో ఇంకా గట్టిగా మళ్ళీ మళ్ళీ మన కృషలీలని చెప్పాలి, వివరించాలి అని చెప్పాడు అనమాట. సో దానికి ఆయన నిజంగా మనం భౌతిక క్లేశాలను మనం కానీ అధిగమించాలంటే ఒకే ఒక పరిష్కారం ఉందంట ఇక్కడ, ఒకే ఒక పరిష్కారం. ఇది 1వ అధ్యాయం, సరే 1వ స్కందం, 6వ అధ్యాయం, 34వ శ్లోకంలో భాగవతం 1వ స్కందం, 6వ అధ్యాయం, 34వ శ్లోకంలో ఏతద్యాతుర చిత్తానాం మాత్ర స్పర్శశ్చయాముహు భవసింధు ప్లవోదృశో హరిచర్యాను వర్ణనం. హరిచర్యాను వర్ణనం, హరి గురించి నిరంతరం వర్ణించేవాళ్ళు, నిరంతరంగా వినేవాళ్ళు, వాళ్ళు ఏంటి అనంట, భౌతిక క్లేశాలని వాళ్ళు అధిగమించవచ్చు. జనరల్గా మన స్పర్శలతో ఇంద్రియాల వల్ల మనం ఏమైపోతాము, గందరగోళం పడతాం. ఇంద్రియాలు ఇంద్రియాలతో కలిసి అనుకోండి, మనం ఎప్పుడు ఆందోళన, భయము, అలజడి ఉంటుంది. కానీ ఆ భయాల నుంచి మనం బయటపడాలంటే ఈ మన ఇంద్రియాలు ఇంద్రియార్థములతో కలిసేటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే దాని ఏమంటారు, ఇంద్రియ తృప్తి కోసం మనం చేసే పనుల నుంచి మనం బయటపడాలంటే మనం చేయాల్సింది ఏంటంటే హరిచర్యాను వర్ణనం. హరి యొక్క చర్యల్ని, హరి యొక్క లీలల్ని మనం వర్ణించడం, శ్రవణం చేయడం వల్ల కొంచెం భవసింధు ప్లవో దృశ్యో, అంటే మనం పెద్ద సముద్రం దాటుతున్నాం అనుకోండి, సముద్రం దాటుతా ఉన్నప్పుడు మనకు ఒక దృష్టి కావాలి, ఒక డైరెక్షన్ కావాలి, ఎట్లా బయటపడాలని. లేకపోతే ఏమవుతాం, ఆ సముద్రంలోనే మునిగిపోతాం. కాబట్టి ఆ సముద్రం నుంచి మనం బయటపడాలి అని అంటే మనకు ఉండే ఒకే ఒక నావ, అది హరిచర్యాను వర్ణనం. దాని నుంచి మనం తీసుకోవాలన్నమాట. కాబట్టి భౌతిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే కృష్ణుడి గురించి మనం వినడంతో, కృష్ణుడి గురించి మనం వివరించడంతో మనం వీటి నుంచి మనం బయటపడాలి. ఇదే ఏకైక పరిష్కారం అటువంటి మార్గం అన్నమాట. అలా అంటూ చెప్పిన తర్వాత నారదు వారు అక్కడి నుంచి నిష్క్రమించారు. వ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని రాయడానికి ముందుకొచ్చాడు. అది రాయాలనుకున్నప్పుడు ధ్యానంలో కూర్చుంటాడు అన్నమాట, శ్రీమద్ భాగవతం రాయాలి. ఎస్, నారదు వారు చెప్పారు తన జీవితాన్ని మనకు ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా తను ఏ విధంగా ఆ ప్రయాణం చేసినట్టు మనకు వివరించాడు. కాబట్టి ఇప్పుడు వ్యాసుడు రెడీ అయ్యాడు. ఎందుకంటే ఆ గురు ఆదేశం ఏంటి, భాగవతం రాయమని చెప్పి ఆదేశం. ఇప్పుడు వ్యాసుడు వారు ధ్యానంలో కూర్చొని ఎస్ ఒకసారి కృష్ణుడిని స్మరించడం ప్రారంభిస్తాడు. అయితే ఆ చేసే క్రమంలో కృష్ణుడిని చూస్తాడు, కృష్ణుడు వెనకాలే మాయను చూస్తాడు. ఎవరు, వ్యాసుడు. వ్యాసుడు చూస్తాడు, తర్వాత ఆ మాయలో కొట్టుకున్నటువంటి జీవుని కూడా చూస్తాడు. మాయలో కొట్టుబిట్లాడుతున్నటువంటి జీవుని కూడా చూస్తాడు. కృష్ణుడు దర్శనం అవుతుంది, కృష్ణుడు వెనకాల కృష్ణుడు నీడ లాంటి మాయను చూస్తాడు, ఆ మాయలో కొట్టుమిట్లాడుతున్నటువంటి జీవుల్ని చూస్తున్నాడు. మనకు ఒక ప్రశ్న రావచ్చు, అదేంటి ఆయన కృష్ణ భక్తుడు కదా, మాయను ఎట్లా దర్శించుకున్నాడు ఆయన అని. కృష్ణ భక్తుడు అయితే అసలు కృష్ణుడే కదా దర్శించుకోవాల్సింది, కృష్ణుడు దర్శించుకోవడం కాకుండా మళ్ళీ మాయను ఎట్లా దర్శించుకున్నాడు ఆయన. లేదు, ఎట్లాగైతే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించుకున్నప్పుడు మనము మన యొక్క ఆరోగ్య స్థితి అతను తెలుసు, కానీ ఆరోగ్య స్థితిలోకి అనారోగ్య స్థితిలోకి ఎందుకు వెళ్ళామో అది కూడా ఆయన చూడగలుగుతాడు. అంతే కదా, అవి కూడా చూడగలుగుతాడు. మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమేమి ఉంటే ఆరోగ్యంగా ఉంటాయో, ఏమేమి ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం అది తెలుసు ఆయనకి. అది ఎవరైనా ఆయన చూడగలుగుతాడు అది. కానీ అనారోగ్యంగా ఉండడానికి ఏంటి కారణమైంది? అది ఎవరు చూడగలుగుతాడు? డాక్టర్ చూడగలుగుతాడు. అలాగే ఇక్కడ శుద్ధ భక్తుడు నారదుల వారు కేవలం కృష్ణ చూడట్లే, జీవుని చూడట్లే. ఆ జీవులు కృష్ణ నుంచి ఎందుకు దూరం అయ్యారు? ఎలాంటి పరిస్థితుల్లో ఏం ఎటువంటి వాటి పరిస్థితుల్లో రావడం వల్ల వాళ్ళు కృష్ణుడికి దూరం అయ్యారో ఆ కారణం చూస్తున్నాడు. ఆ కారణం ఏంటది? మాయ. కాబట్టి ఆ మాయని నుంచి ఎట్లా బయటపడాలి? మరి ఏంటి మందు దానికి అంటే భక్తి యోగమే మందు దానికి. భక్తే మందు. కృష్ణ కృష్ణ భక్తి డోస్ పెంచాలి మనం. మాయ ఎక్కువ ప్రభావం ఉన్నప్పుడు డోస్ ఎక్కువ పెంచాలి. అనారోగ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? డోస్ ఎక్కువ పెంచాలి. కానీ సాధారణంగా మనకి మనం మాయ ఎక్కువ పెరిగే కొద్ది మనం ఏం చేస్తాం? భక్తి వదిలేస్తాం. మనం కృష్ణ భక్తి డోస్ పెంచాల్సింది. పోయి అరే ఇన్ని చేసినా కూడా నాకు లొంగట్లేదు అంటే ఇంకెంత చేసినా అది లొంగతుంది. ఆ డోస్ మనం పెంచమో వదిలేసి అప్పుడు మనం కొత్త సిద్ధాంతం చెప్తాం అనమాట. మనం ఏం చేస్తాం ప్రభు, ఇదంతా మాయ, ఏం చేస్తాం, మాయలో పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనమే కొత్త సిద్ధాంతం అంటే మనం ఒక గురువు అయిపోతాం అనమాట. ఇది మాయలో పడుతున్న మనకు అర్థమవుతున్నప్పుడు మనం మనకే తెలుసు కదా. ఇప్పుడు గురువు వచ్చి మన రోజు మనం చూడలేడు, మన భక్తులు నిరంతరం మనతో పాటు ఉండలేరు, మనకే అర్థమైపోతుంది గత వారం అంతకుముందు వారం ఎలాగుంది, ఇప్పుడు ఎందుకు అవుతా ఉంది, అంతకుముందు మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎందుకు ఎలగాడు, ఎందుకు పెరుగుతుంది, ఏం జరుగుతున్నాయి ఇక్కడ అని మనం అర్థం చేసుకుంటే ఓ అది మనం సవరించుకోవాల్సింది. పోయి మనం దానికి సరెండర్ అయిపోతాం అనమాట. ఏం చేస్తాం, ఈ జన్మకి అయ్యేటట్టు లేదు ఇదంతా, ఇప్పుడు మన వల్ల కాదు, ఇవన్నీ వస్తూ ఉండే, ఇవన్నీ పోతా ఉండే, ఎవరు తీరుతారు, కృష్ణుడే పట్టించుకున్నప్పుడు నేనేం పట్టుకునేది ఇంకా. సో మనం ఈ అవగాహన మనం పెంచుకోవడం వల్ల ఏమైందంటే అందరి జీవితాల్లో ఇవన్నీ వస్తాయి, విపరీతాలు వస్తాయి, విచిత్ర పరిస్థితులు వస్తాయి, భక్తులందరికీ వచ్చిన విచిత్ర పరిస్థితులు అన్నీ కూడా. కానీ వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేసామంటే వాళ్ళు కృష్ణ డోసు పెంచుకున్నారు. కృష్ణ డోసు పెంచుకొని వాళ్ళు ఈదేశారు అటువైపు. మనం కృష్ణ డోసు తగ్గించుకొని అంటూ మునిగిపోతున్నాం. కాబట్టి నారదుల వారు కావచ్చు, వ్యాసుల వారు కావచ్చు, ఎవరి జీవితాల్లో ప్రశాంతంగా లేదు, ఎవరి జీవితాల్లో స్మూత్ రైడ్ లేదు ఎక్కడ కూడా. వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా వెళ్ళిపోలేదు ఎవరి లైఫ్ లో కూడా. మీరు ఒక భాగవతంలో ఒక భక్తు గురించి చెప్పండి ఇతను ఫ్రీగా వెళ్ళిపోయాడని, హాయిగా వెళ్ళిపోయాడు. అందుకనే ఎందుకు భాగవతం రాయమన్నారు అంటే ఆ కృష్ణ భక్తికి దూరం చేసే పరిస్థితులు ఈ భౌతిక ప్రపంచంలో వస్తాయి. పైగా మనం ఎక్కువ మంది గృహస్థ జీవితం ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి, విపరీతాలు వస్తాయి, ఉత్కర పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాళ్ళ జీవితాలు మనకి ఒక ఉదాహరణ లాగా, రోల్ మోడల్ లాగా ఉన్నాయి. వాళ్ళు ఎలా బయటపడ్డారు, మనం ఎట్లా ఏది ప్రాముఖ్యత తీసుకోవాలి, ఎక్కడ మనం సాధనలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏ లోపాలు ఉండడం వల్ల ఈ మాయ మళ్ళీ మనకి అటాక్ అయ్యింది, దాన్ని మనం చూసుకోవాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని పెంచుకోవాలన్నమాట. సో ఆ విధంగా వ్యాసుల వారు మాయను చూశాడు, మాయలో పడేటువంటి జీవుల పరిస్థితి చూశాడు. జీవుల పరిస్థితి చూసిన తర్వాత ఆయన క్లారిఫై చేసుకున్నాడు, ఎస్ భాగవతం తప్ప వీళ్ళెవరిని కూడా ఈ పరిస్థితి బయటపడేయలేదు. కృష్ణనామ స్మరణ ద్వారా తప్ప వీళ్ళు ఈ మాయలో వచ్చి బయటపడేదానికి అవకాశమే లేదు. అందుకని 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ, ఈ మాయ కూడా నా నేడది కానీ నా కంట్రోల్లో ఉన్నది. భగవంతుని మాయ ఎప్పుడు కమ్మేయలేదు, భగవంతుడు మాయని కంట్రోల్లో పెడతాడు. ఎవరైతే కృష్ణుడికి దూరం అవుతుంటారో వాళ్ళ మీద వదులుతాడు, ఎవరైతే కృష్ణుడికి దగ్గర అవుతున్నారో వాళ్ళ నుంచి మాయని తీసేస్తాడు. కాబట్టి ఇక్కడ వ్యాసుల వారు ఎస్ భాగవతం ఇది ఎమర్జెన్సీ, భాగవతం అవసరం ఉంది ఇక్కడ. భాగవతం తప్ప కృష్ణుడి గురించి మనం చర్చించుకోకపోతే, కృష్ణుడి గురించి మనం వివరించుకోకపోతే, కృష్ణ సాధన మనం చేయకపోతే, మనం ఖచ్చితంగా ఈ మాయ నుంచి మనం బయట పడలేము. ఇది ఒక్కటే మందు, ఇంక చాలా మందులు లేవు ఇక్కడ మళ్ళీ, ఇది ఒక్కటే మందు అని చెప్పమాట. అది ఒకటో స్కంధం 7వ అధ్యాయం 6వ శ్లోకంలో, ఒకటో స్కంధం 7వ అధ్యాయం 6వ శ్లోకంలో, అనార్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే లోకస్య జానాతో విద్వాంస్ చాక్రే సాత్వత సంహిత. సాధారణ ప్రజలకు దుఃఖాల నుండి ఎలా బయటపడాలో తెలియదు కనుక, సాధారణ ప్రజలకు దుఃఖాల నుంచి ఎలా బయటపడాలో తెలియదు కనుక వ్యాసుడు భక్తితో భగవంతుని ప్రత్యక్ష సంబంధం కోసం శ్రీమద్ భాగవతాన్ని రచించడం జరిగింది. భక్తుడి వ్యక్తికి భగవంతుడితో సంబంధం కలిపించడానికి, కృష్ణుడితో సంబంధం కలపడానికి, ప్రజలకు తెలియదు ఏం కావాలా, ఎట్లా కష్టాల నుంచి బయటపడాలా, ఏం పరిస్థితుల నుంచి మనం ఇక్కడ నుంచి మనం జారుకోవాలి అని ప్రజలకు తెలియదు. కాబట్టి వ్యాసుడు ఏం చేశాడు, భక్తితో భగవానుడికి ప్రత్యక్ష సంబంధం కోసం శ్రీమద్ భాగవతాన్ని చేశాడు. చాక్రే సాత్వత సంహితే, చక్రే అంటే ఇక్కడ ఈయన వ్యాసుడు, సాత్వత సంహితే ఆ సంహిత రాశాడు, భాగవతం అనేటువంటి రచన చేశాడు అనమాట. కాబట్టి చివరిగా ఈరోజు శ్లోకము, నెక్స్ట్ శ్లోకం అనమాట, ఒకటో స్కందం 7వ అధ్యాయం 7వ శ్లోకంలో, యస్యా వై శ్రూయమానాయాం కృష్ణే పరమ పురుషే భక్తిర్ ఉత్పాదయతే పుంస శోక మోహ భయాపహ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ, ఉన్నాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా సరే, ఈ మూడు జబ్బులతో బాధపడుతున్నారు ఖచ్చితంగా. ఏంటది? శోకము, మోహము, భయము. కొన్ని మూడు కాకపోయినా ఖచ్చితంగా ఒకదాని వల్ల మాత్రం భయపడుతున్నారు వాళ్ళు, లేదా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో యస్యావై శ్రూయమానాయాం కృష్ణే పరమ పురుషే, కృష్ణుడి గురించి ఎవరైతే వింటా ఉంటారో, భక్తి ఉత్పాదయతే పుంస, భక్తి ఉత్పన్నం అవడమే కాకుండా ఎప్పుడైతే భక్తి ఉత్పన్నం అవుతుంది ఏం జరుగుతుంది, శోకము మోహము భయము ఏం చేయాల, శోకం పోవాలంటే ఏం చేయాల, భయం పోవాలంటే ఏం చేయాల, మోహం పోవాలంటే ఏం చేయాల. సో ఇవి పోవాలి అని అంటే, మనం భయంగా ఉన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మన కృష్ణుడిని తెలుసుకోవాలి. ఎవరు చెప్తున్నారు ఈ సొల్యూషన్, ఎవరు చెప్తున్నారు, వ్యాసుడు చెప్తున్నారు. ఇస్కాన్ చెప్పట్లేదు, ఇస్కాన్ చెప్పడం లేదు, వ్యాసుడు చెప్తున్నారు. వ్యాసుడికి ఎవరు చెప్పారు, నారదు వారికి ఎవరు చెప్పారు, బ్రహ్మకి ఎవరు చెప్పారు, కృష్ణుడు చెప్పాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, రోజు ఖచ్చితంగా నామస్మరణ చేయాలి. మనం రోజు మన దగ్గర కలుసుకోలేకపోవచ్చు, మనం రోజు కృష్ణ నామస్మరణ చేయాలి. అవకాశం ఉంటే రోజు కృష్ణుడికి మనం ప్రసాదం పెట్టాలి, పాలు పండులో పెట్టి మనం తీసుకోవాలి. లేదా రోజు ఒక భగవద్గీత భాగవత ఒక శ్లోకం అయినా మనం ప్రయత్నించాలి. ఆదివారం వచ్చి మనం ఎలా ఇక్కడ వచ్చి మనం కలుసుకుంటాం, మనం తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం, సందేహాలు ఉంటే తీర్చుకుంటాం. కానీ దయచేసి ఆన్లైన్లో ఉండే వాళ్ళకి కూడా చెప్తున్నామండి, గూడూరులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో ఉంటే తప్ప దయచేసి అందరూ కూడా సెంటర్కి రండి. సో దాట్ ఏదైనా ఇక్కడ టెక్నికల్గా మనం ఇబ్బంది పడవచ్చు, ఇంకేదైనా జరగచ్చు, బట్ డైరెక్ట్ మనం డైరెక్ట్గా మనం వచ్చి వినడం వల్లనే, డైరెక్ట్గా మన ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్లనే మనం ఇంకొద్దిగా అవగాహనతో మనం వెళ్ళగలుగుతాము. మనం ఇంకొద్దిగా భక్తుల సాంగత్యం తీసుకోవడం వల్ల మనం వాళ్ళు ఎలాగైతే కొన్ని విషయాల నుంచి వాళ్ళు బయటపడ్డారో, కొన్ని అవరోధాల వల్ల, విపరీతాల వల్ల, అది కూడా మన జీవితంలో జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. వాళ్ళ యొక్క గైడెన్స్తో మనం, వాళ్ళ అనుగ్రహంతో మనం బయటపడతాం. అందరూ కలుసుకోవడం వల్ల, అందరూ మనం ఒకరినొకరు తెలుసుకోవడం వల్ల మనం ఇంకా కృష్ణుడికి ఇంకా అద్భుతంగా ఇంకా ఎక్కువ మనం సేవ చేసుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు రాగలిగితే ఇంకా చాలా మంచిది. ఇంకా లేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కుటుంబ సందర్భంలో మనం ఆన్లైన్లో ఉంటే పర్వాలేదు. కాబట్టి నారదు వారు ఏదైతే ఆదేశం ఇచ్చాడో వ్యాసుల వారికి, ఆ వ్యాసుల వారు అది కూడా ఆయన ధ్యానంలో చూశాడు, మాయ నుంచి బయటపడాలంటే మాత్రం శోక మోహ భయాపహ వీటి నుంచి బయటపడాలంటే మాత్రం కృష్ణ కథనే కృష్ణ సాధనే శరణ్యం అని ముక్తకంఠంతో ఆయన చెప్పడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ భాగవతం ఎందుకు వచ్చింది తెలిసిపోయింది. ఎందుకు వచ్చే ఎందుకు వచ్చింది భాగవతం ఎందుకు వచ్చింది, ఎందుకు వివరించాల్సి వచ్చింది?